సాయి రామ్, సాయి భక్తులకు స్వాగతం. సాయి సచ్చరిత్ర సప్తాహంలోని 6వ రోజు మంగళవారం పారాయణ ప్రారంభం. దానాలన్నింటిలోనూ శ్రేష్టమైనది అన్నదానం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఆకలితో ఉన్న పేదవారికి ముందుగా భోజనం పెట్టి చివరికి మనం భోజనం చేయడం అన్నదాన లక్షణం. ఇకపోతే బాబా భోజనమే చాలా తక్కువ. అయినా సరే బాబా దగ్గర ఒకటి కాదు, రెండు వంట పాత్రలున్నాయి. 100 మందికి సరిపోయే పెద్ద పాత్ర ఒకటి, 50 మందికి సరిపోయే చిన్న పాత్ర ఒకటి. బాబా ఎప్పుడైనా అందరికీ భోజనం పెట్టాలనుకున్నప్పుడు ఈ వంట పాత్రలతో స్వయంగా వంట చేసేవారు. అన్నం ఉడికిందో లేదో చూడడానికి ఒక గరిట కానీ లేదా చెంచా కానీ సాధారణంగా ఉపయోగిస్తాం. కానీ బాబా అట్లా కాదు. ఏకంగా కఫిని చేతులు ఎగదోసి చెయ్యి మొత్తం మరుగుతున్న డేగిసాలో పెట్టి కలిపేవారు. చేయి తీసిన తర్వాత చేతి మీద కాలినట్టు ఎక్కడ ఆనవాలు కూడా ఉండేది కాదు. ఆశ్చర్యం కాదు. ఇకపోతే వండిన పదార్థాలన్నీ మసీదులో పెట్టి మౌల్వి చేత ఆరగింపు పెట్టించేవారు బాబా. ఇందులో కొంత ప్రసాద రూపంలో మహల్ సాబతికి తాత్యాకు పంపించి మిగిలింది పేదవాళ్లకు పంచిపెట్టేవారు. బాబా వండి వడ్డించే కార్యక్రమాలు 1910వ సంవత్సరం వరకు సాగింది. ఆ తర్వాత అవసరం లేకపోయింది. కారణం, భక్తులు తండోపదండాలుగా శిరిడీకి రావడం, రకరకాల నైవేద్యాలు బాబాకు సమర్పించడం జరిగేది. వచ్చిన నైవేద్యాలను ఫకీర్లకు బీదలకు పంచిబెట్టగా ఇంకా మిగిలిపోతూ ఉండేది.
మాస్టరు, ఎంతక మీ ప్రయాణం?
నేనేనా? ఇంకా తేల్చుకోలేదనుకోండి, వీలైనన్ని పుణ్యక్షేత్రాలు చుట్టేసి వద్దామని బయలుదేరాను. శిరిడీ క్షేత్రంతో సహా?
అబ్బే ఏం లేదు, సిడీలో సాయిబాబా అని ఎవరో ఉన్నట్టు కదా.
ఎవరో కాదు, సాయిబాబాయే ఉన్నారు. అంటే మీరింతవరకు షిరిడీ వెళ్ళలేదా ఏమిటి?
అబ్బే వెళ్ళాలనే ఉందనుకోండి.
అనుకున్నప్పుడే వెళ్ళి చూసిరండి, ఎందుకు సందేహం?
అబ్బే విషయం తెలుసుకుందామని. కొందరు అతను బ్రాహ్మణ మహమ్మదీయుడా అని, కొందరేమో అతని పుట్టుపూర్వోత్తరాలే అగమ్య గోచరంగా ఉన్నాయని అంటున్నారు. అదే మీకేమైనా తెలుసా అని.
నేను మిమ్మల్ని సూక్ష్మంగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తారుగా?
ఓ తప్పకుండా చెప్తాను.
సాయిబాబా మహమ్మదీయుడే అనుకుందాం కాసేపు. మహమ్మదీయుడే అయితే దునిమంట మసీదులో ఎందుకు? శంఖము, గంటలు, సంగీత వాయిద్యాలు భ్రోగించడం మసీదులో జరుగుతుందా? మసీదులో షోడశోపచార పూజలు అవి చేస్తారా ఎవరైనా? బాబా మహమ్మదీయుడే అయితే చెవులో కుట్లెందుకుంటాయండి? హిందూ దేవాలయాల సంరక్షణ, వాటి మరమ్మతులు అతనికెందుకు? హిందూ ఆలయాలను గానీ దేవతలను గానీ అగౌరవపరిస్తే ఎంతమాత్రం ఊరుకునేవారు కాదు బాబా. ఎందుకు, ఎందుకో చెప్పండి.
అదేమిటి మాస్టరు, ఏదో పిచ్చాపాటి మాట్లాడదామని నేను అనుకుంటే.
ఇంతకీ మీ ప్రయాణం ఎక్కడికి?
అందుకు మళ్ళీ చిరాకు పడతారు ఎందుకండి? మనమాట రాగానే దిగిపోతామండి.
రాగానే కాదు, వచ్చింది మనమాడే. త్వరగా దిగండి, బండి కదిలిపోతుంది.
ఏయ్ కూలీ.
ఒకసారి నానాసాహెబ్ చాందోర్కర్ తనకు షడ్డకుడైన బినీవల్లేతో కలిసి సిరిడీకి వెళ్లారు. బాబా దర్శనం చేసుకున్నారు. కారణం ఏమిటో తెలియదు గాని ఉన్నట్టుండే బాబా.
నానా,
బాబా,
ఒక్కొక్కసారి నువ్వు బుద్ధి తక్కువ పనులు చేస్తూ ఉంటావు. ఇన్నాళ్ళు నా సహచర్యంలో ఉంటూ కూడా ఈ విధంగా చేస్తావనుకోలేదు.
బాబా, మీరు చెప్పేదేమిటో నాకు.
కోపర్గావు నుండి షిరిడీకి ఎట్లా వచ్చావు?
అర్థమైంది బాబా, పొరపాటు చేశాను, మన్నించండి. కోపర్గావులో దిగి దత్తదేవుని దర్శనం చేసుకోకుండా వచ్చాను. దత్తదేవుని భక్తుడైన మా షడ్డకుణ్ణి కూడా ఆ భాగ్యానికి నోచుకోకుండా చేశాను. షిరిడీకి రావడం ఎక్కడ ఆలస్యం అవుతుందోనని హడావిడిగా బయలుదేరిపోయాను. బాబా, గోదావరిలో స్నానం చేస్తున్నప్పుడు నా కాలిలో ముళ్ళుగుచ్చుకుని చాలా బాధపడ్డాను.
కొంతవరకు అది నీకు ప్రాయశ్చిత్తమే నానా.
బాబా,
ఇక మీదటనైనా జాగ్రత్తగా ఉండు.
హారతి తర్వాత భక్తులు తెచ్చిన నైవేద్యాలలో పూరీలు, మండికలు, బొబ్బట్లు, బాసుంది, సాంజా, పరమాన్నం వగైరా ఉండేవి. ఆ పదార్థాలన్నీ ఒక గిన్నెలో వేసి దేవునికి సమర్పించేవారు బాబా. ఈ మిశ్రమ ప్రసాదాన్ని కాలా అంటారు. ఒకనాడు హేమాడ్బంద్ మసీదులో అందరితో పాటు కడుపు నిండా భోజనం చేశాడు. అదే సమయంలో బాబా గిన్నెడు మజ్జిగ తెచ్చి తాగమని హేమాడ్బంద్కి ఇచ్చాడు. ఆ గిన్నెడు మజ్జిగను చూసి హేమాడ్ పంత్,
బాబా ఇప్పుడేగా కడుపు నిండా భోంచేశాను.
గిన్నెడు మజ్జిగేగా తాగు, పర్వాలేదు.
పెద్ద ఇరకాటంలో పడ్డాడు హేమాడ్ పంత్. బాబా ప్రేమతో ఇచ్చింది తాగకుండా వదిలేయడం అతనికి సుతరాము ఇష్టం లేదు. తాగుదామా అంటే కడుపులో ఖాళీ లేదు. కొద్దిగా పీల్చి చూశాడు. అబ్బో చాలా రుచిగా ఉంది. హేమాడ్ పంత్ తాగడానికి తటపటా ఇస్తున్న సమయంలో బాబా,
ఆ మిగిలింది కూడా తాగేసేయి. ముందు ముందు నీకు ఇటువంటి అవకాశం రాదు.
మరో ఆలోచన లేకుండా గిన్నెడి మధ్య తాగేశాడు హేమాడ్ పంత్. బాబా పలికిన పలుకులు నూటికి నూరు పాళ్ళు నిజమైంది. మళ్ళీ ఇటువంటి అవకాశం హేమాడ్ పంత్కి రాలేదు. త్వరలోనే బాబా మహాసమాధి చెందాడు. నానాసాహెబ్ చందోర్కర్ వేదాంత విషయాలు బాగా చదివినవాడు. సంస్కృత భాషా పాండిత్యం కూడా కలిగినవాడు. ఒకరోజు నానా బాబా పాదసేవ చేస్తూ తనలో తానే గొణుక్కుంటున్నాడు. అది చూసి బాబా,
నానా.
బాబా.
ఏమిటి గొడుగుతున్నావు?
శ్లోకాన్ని వల్లిస్తున్నాను బాబా.
ఏ శ్లోకం?
భగవద్గీతలోని సంస్కృత శ్లోకం.
ఏది? గట్టిగా చదువు.
అట్లాగే, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపవేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః.
నీకు బోధపడిందా?
బోధపడింది బాబా.
నీకు తెలిస్తే నాకు చెప్పు, వింటాను.
దాని తాత్పర్యం ఇది, సాష్టాంగ నమస్కారము చేయుట అనగా పాదాలపై పడుట.
నానా, తాత్పర్యం అవసరం లేదు. ప్రతిపదార్థము వ్యాకరణము దాని అర్థము చెప్పు చాలు.
సరే బాబా. ప్రణిపాత అనగా సాష్టాంగ నమస్కారము చేయుట.
ఉత్త సాష్టాంగ నమస్కారం చేసినా చాలునా?
దానికి ఇంకొక అర్థం నాకు తెలియదు బాబా.
సరే, పరిప్రశ్న అనగా ఏమి?
ప్రశ్నలు అడుగుట.
ప్రశ్న అనగానేమి?
అదే, ప్రశ్నించుట.
ప్రశ్న అన్నను పరిప్రశ్న అన్నను ఒక్కటే అయినప్పుడు వ్యాసుడు పరి అని ప్రత్యయమును ప్రశ్నకు ముందేలా ఉపయోగించాడు?
అది
సరే. సేవ అనగా ఎట్టిది?
ప్రతిరోజు మేము చేయునట్టిది.
అట్టి సేవ చేసిన చాలునా? పోని, రెండవ పంక్తిలోని ఉపదేశంతితే జ్ఞానం అను దానిలో జ్ఞానమును పదమునకు బదులు ఇంకొక పదం ఉపయోగించగలవా?
అజ్ఞానము.
జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించిన ఈ శ్లోకంలో ఏమైనా అర్థం కలదా?
లేదు, కాని శంకర భాష్యం ఆ విధంగా చెప్పడం లేదు.
వారు చెప్పకపోతే పోనీ, అజ్ఞానము అను పదము ఉపయోగించిన ఎడల తగిన అర్థం వచ్చినప్పుడు దానిని ఉపయోగించుటకేమైనా ఆక్షేపణ ఉందా?
అజ్ఞానమను పదమును చేర్చి దాని అర్థము చెప్పుట నాకు తెలియదు బాబా.
శ్రీకృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము ప్రశ్నించుట సేవ చేయమని చెప్పాలా? శ్రీకృష్ణుడు స్వయంగా తత్వదర్శి కాడా?
అవును, అతను తత్వదర్శియే. కానీ శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఎందుకు సేవించమన్నాడో
అది నీకు బోధపడలేదు?
లేదు బాబా.
జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారం చేసిన చాలదు. సద్గురువునకు సర్వస్వ శరణాగతి చేయవలసి ఉంటుంది. ఊరక ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితో కాని దొంగ ఎత్తుతో కాని ఎదుట వారిని బుట్టలో వేయుట వారి తప్పులను పట్టుట పనికిమాలిన ఆసక్తితో అడుగుట ఎంతమాత్రం పనికిరావు. నిజం తెలుసుకుని మోక్షము పొందుటకు కాని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుటకు కాని అడగడం మంచిది. ఇష్టమైతే సేవ చేయడం, కష్టమైతే మానివేయడం సేవ అనిపించుకోదు. శరీరము తనది కాదని, దానికి తాను యజమాని కాదని, శరీరము గురువుగారిదని, వారి సేవ కొరికే శరీరం ఉన్నదని భావించాలి. జ్ఞానము ఉపదేశం ఏ విధంగా అవుతుంది? అజ్ఞానమును నశింపచేయుటియే జ్ఞానము. జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానమును ఉపదేశించడం ఎందుకు? ఉపదేశం అంటే వాణి తప్పును వానికి చూపి వాణి అజ్ఞానమును నచింపచేయుట. తెలిసిందా? ప్రణిపాత అనగా శరణాగతి చేయుట. శరీరము, మనసును, ధనమును అర్పించుట. శ్రీకృష్ణుడు ఇతర జ్ఞానులను ఆశ్రయించు అని అన్నాడు అర్జునుడితో. ఎందుకు? సద్భక్తుడు సర్వము వాసుదేవమయంగా భావిస్తాడు. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావిస్తాడు. గురువు శిష్యును వాసుదేవుడుగాను, శ్రీకృష్ణుడు ఇద్దరినీ తన ప్రాణము ఆత్మలుగాను భావిస్తాడు. అటువంటి భక్తులు గురువులు కలరని తెలిసి ఉండడం వలన వారిని గూర్చి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. తెలిసిందా?
తెలిసింది బాబా.
నానాసాహెబ్ చాందోర్కర్ సిగ్గుతో తలవాల్చేశాడు. అతనిలో దాగి ఉన్న గర్వం, అహంకారం పూర్తిగా అణిచిపారేశాడు బాబా. శ్రీమాన్ బాపూసాహెబ్ బూటి ఒకసారి సకుటుంబ సమేతంగా శిరిడీలో ఉంటున్నప్పుడు తన కోసం ఒక భవనం కట్టుకోవాలని ఆలోచన కలిగింది. దీక్షిత్వాడాలో నిద్రిస్తున్న శ్రీమాన్ బాపూసాహెబ్ బూటీకి స్వప్నంలో బాబా కనిపించి ఒక వాడాను మందిరంతో సహా నిర్మించు అని ఆదేశించాడు. వెంటనే కళ్ళు తెరిచి చూశాడు. అప్పటికే పక్కనే పడుకున్న శ్యామ లేచి కూర్చొని కన్నీరు కారుస్తున్నాడు.
శ్యామ, ఏడుస్తున్నావెందుకు?
బాబా నాకు స్వప్నంలో కనిపించి మందిరంతో సహా ఒక వాడాను నిర్మించు, నేను అందరి కోరికలు నెరవేరుస్తాను అన్నాడు. బాబా పలుకులు విని మై మరిచిపోయాను. నిజంగానే ఏడుపు వచ్చేస్తుంది బుట్టి గారు.
శ్యామ, నీకు నాకు ఒకే రకమైన దృశ్యం కల్లోకి రావటం గొప్ప విశేషం.
ఆశ్చర్యంగా ఉంది.
శ్యామ, ఏమైనా సరే బాబా కోరిక నెరవేరుద్దాం.
కానీ ఎట్లా?
ఏం భయం లేదు. ఆ భవనం కట్టడానికి పథకం మనం తయారు చేద్దాం. డబ్బుకు వెనకాడే ప్రశ్నే లేదు. అంతా బాబా దయ, ఆశీర్వాదం.
సరే, తప్పకుండా అట్లాగే చేద్దాం.
భవన నిర్మాణ పథకాన్ని కాకాసాహెబ్ దీక్షితి గారికి చూపించడం, అతను ఆమోదించడం, ఆ తర్వాత బాబా ఆశీస్సులు పొందడంతో శంకుస్థాపనకు కొబ్బరికాయ కొట్టి కట్టడం ప్రారంభించారు. లెండి తోటకు బాబా వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు బాబా సూచించిన సూచనలన్నీ దృష్టిలో ఉంచుకొని భూమి పరిగ్రహము, భూగ్రహము, బావి పూర్తయ్యాయి. రాతిమేడ నిర్మాణం జరుగుతూ ఉండగా బూటీ గారికి ఒక ఆలోచన వచ్చింది. చుట్టూ గదులుండి మధ్య ఒక విశాలమైన హాలులో మురళీధరుని ప్రతిమను ప్రతిష్ట చేయాలి అని. ఈ విషయాన్ని శ్యామతో చెప్పి బాబా అభిప్రాయాన్ని కూడా కనుక్కోవలసిందిగా కోరాడు బూటీ. బాబా దానికి సమ్మతిస్తూ,
శ్యామా, దేవాలయం పూర్తి కాగానే నేనే అక్కడ నివసించడానికి వస్తున్నాను.
చాలా సంతోషం దేవా.
అల్లా మాలిక్, వాడ చాలా బాగుంది. పూర్తి కాగానే దాన్ని మనమే ఉపయోగించుకుందాం. మనందరం కలిసి అక్కడే ఉందాం. కలిసిమెలిసి ఆడుకుందాం. ఒకరినొకరు కౌగులించుకుందాం. సంతోషంగా ఉండవచ్చు.
అంతకంటేనా దేవా, దేవస్థాన మధ్య మందిరం కట్టడానికి ఇది తగిన శుభ సమయం అవునా కాదా అని సందేహిస్తున్నాను.
దివ్యంగా కట్టవచ్చు.
అయితే శుభం. అట్లాగే దేవా.
అతి త్వరలోనే మందిరంతో సహా రాతిమేడ నిర్మాణం పూర్తయింది. మురళీధరుని విగ్రహం తయారు చేయడమే తర్వాయి. బాబా మగతలో ఉండి బొత్తిగా మాట్లాడకపోవడం చూసి శ్యామ మరీ దిగాలు పడిపోయాడు. బాబాను బలవంతంగా పలకరిస్తూ, శ్యామ,
దేవా, దేవా, ఏమైనా కావాలా దేవా?
అనుకోకుండా ఈ అవాంతరమేమిటి? బాబా పాదాల చేత పవిత్రం చేయబడుతుంది నా రాతిమేడ అనుకున్నాను. కానీ
శ్యామ,
ఇక్కడే ఉన్నాను దేవా.
బాబా
ఆందోళన పడవద్దు బూటీ, నన్ను రాతివాడలో ఉంచండి.
దేవా, బాబా.
దహనలో ఉండే బీబీ దేవుగారి తల్లి 20-30 నోముల దాకా నోచింది. ఇప్పుడు వీటి ఉద్యాపన నిమిత్తం కనీసం 200 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టడానికి బీబీదేవి గారు ముహూర్తం నిశ్చయించారు. ఈ శుభకార్యానికి బాబా తప్పక రావాలని, లేని పక్షంలో అసంతృప్తిగా ఉంటుందని బాపూసాహెబ్ జోగ్ గారికి ఒక ఉత్తరం రాశారు బీబీదేవి గారు. ఇది విని బాబా,
నన్నే గుర్తుంచుకునే వారిని నేను మరువను. నాకు బండి కానీ టాంగా కానీ రైలు కానీ విమానం కానీ అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలిచే వారి వద్దకు పరుగెత్తిపోయి ప్రత్యక్షమవుతాను. చోగు
బాబా,
నీవు, నేను, ఇంకొకరు కలిసి సంతర్పణకు వస్తున్నామని సంతోషమైన జవాబు రాయి.
అట్లాగే బాబా.
దేవుగారింట్లో ఉద్యాపనకు కొద్ది రోజుల ముందు బెంగాలీ దుస్తులు ధరించిన సన్యాసి ఒకడు గోసంరక్షణకై సేవ చేస్తూ చందాల కోసం దహన్ స్టేషన్ మాస్టర్ దగ్గరకు వచ్చాడు. అదే సమయానికి దేవుగారు కూడా అక్కడికి రావడంతో సన్యాసిని దేవుగారికి పరిచయం చేశాడు స్టేషన్ మాస్టరు. ప్రస్తుతం ఊళ్ళో మరో చందా బట్టి జారీలో ఉందని, వెంటనే మళ్లీ చందాలు వసూలు చేయడం బాగుండదని 3-4 మాసాల తర్వాత వస్తే ప్రయత్నిస్తానని చెప్పి సన్యాసిని పంపించేశాడు దేవుగారు.
ఇంటి ముందు టంగా ఆగింది ఎవరబ్బా? అరే సన్యాసి బాబా అప్పుడే వచ్చేసారేమిటి? పైగా పనులు హడావిడిలో ఉన్నాను. మీరు అప్పుడే వచ్చారేమిటి?
మేము చందాల గురించి రాలేదు, భోజనమునకు వచ్చితిమి.
అట్లాగా, చాలా సంతోషం.
మాతో ఇద్దరు కుర్రవాళ్ళు కూడా ఉన్నారు.
మరేం పర్వాలేదు, తీసుకురండి. మీకు ఇంకా 2 గంటల వ్యవధి ఉంది. మీరు ఎక్కడుంటున్నారో చెబితే నేను మీకు కబురు పెడతాను.
ఎవరిని పంపనవసరము లేదు, మేమే స్వయముగా వచ్చేటము.
అయితే మీరు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు రండి.
సరిగ్గా 12 గంటలకు అనుకున్న వాళ్ళందరూ రావడం, సంతర్పణ భోజనం చేయడం పూర్తయింది. బాబా వస్తాను అని చెప్పి రాకపోవడం దేవుగారికి ఎంతో బాధ కలిగించింది. ఈ విషయం జోగ్ గారికి ఉత్తరం ద్వారా తెలియజేశాడు దేవుగారు. ఉత్తరాన్ని తెరవక ముందే,
వాగ్దానం చేసి మాట తప్పానని వ్రాశాడు కదూ.
అక్షరాలా అంతే రాశాడు బాబా.
నన్ను పోల్చుకోలేకపోయాడు. వచ్చిన సన్యాసి చందాల కొరకే వచ్చాడని భావించాడు. అతని సంశయం తొలగించడానికే మరో 2 కలిసి వెళ్ళి సంతర్పణ భోజనం చేసి వచ్చాను. అటువంటి వాడు నన్ను పిలవడం ఎందుకు? నా మాట నిలబెట్టుకునుటకు ప్రాణం పోయినా మాటలను పొల్లు చెయ్యను. అల్లా మాలిక్.
బాపూసాహెబ్ జోగ్ బాబా అభిప్రాయాన్ని విశదంగా తెలియపరిచాడు దేవుగారికి. ఆ ఉత్తరం చూసి దేవుగారు,
ఎంత పొరపాటు జరిగిపోయింది బాబా, మిమ్మల్ని నిజంగానే పోల్చుకోలేకపోయాను. నన్ను మన్నించండి బాబా, నన్ను మన్నించండి.
అది 1917 సంవత్సరం. తెల్లవారితే హోళీ పండుగ. వేకువజామునే హేమాడ్ పంతికి ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా హేమాడ్ పంతిని నిద్రలేపుతూ,
హేమాడ్ పంత్, నిద్రపోతున్నావా? లే, నేను మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను.
హేమాడ్ పంత్ వెంటనే భార్య దగ్గరికి వెళ్ళి, ఈరోజు మన ఇంటికి ఒక సన్యాసి భోజనానికి వస్తున్నారు కాబట్టి కొంచెం బియ్యం ఎక్కువ పొయ్యమని చెప్పాడు. అది విని భార్య,
భోజనానికా? ఎవరబ్బా? ఎక్కడి నుంచి వస్తున్నారు? పైగా ఈరోజు హోళీ పండగ కదండి.
నాకు తెలుసు నువ్వు ఈ మాట అంటావని. వేకువజామున ఓ కలొచ్చింది.
కళ?
ఆ కలలో బాబా కనిపించి, ఈ పూట మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అని చెప్పాడు.
ఏమండి, అయినా బాబా ఎందుకు వస్తాడు? షిరిడీలో మంచి మంచి పిండి వంటలు వదిలిపెట్టి మనలాంటి వారింటికి రావటం ఏమిటండి బాబా? అది ఇంత దూరం రావటం అంటే ఏమో, నాకైతే నమ్మశక్యం కావటం లేదు.
ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకోకు. బాబా స్వయంగా రాకపోవచ్చు, ఎవరినైనా పంపొచ్చు కదా. ఇదిగో కొంచెం బియ్యం ఎక్కువ పోయి, నష్టమేమిటి? పూజకు వేళవుతుంది, పద.
మీకు నమ్మకంగా ఉంటే సరే, సరే, నాదే ఉంది.
అది 1:00 PM సమయం. కొడుకులు, మనవలు, కుమార్తెలు, అల్లుళ్ళు వీరందరితో ఇల్లు కలకలలాడిపోతోంది. విస్తళ్ళు వేశారు. భోజనానికి 2 వరుసలు ఏర్పాటు చేసి మధ్యలో బాబా కోసం ఒక పీట ప్రత్యేకంగా వేశారు. పదార్థాలన్నీ వడ్డించారు. బాబా రాక కోసం హేమాడ్పంత్ ఆరాట పడుతున్నాడు. 12 గంటలు దాటిపోయింది, బాబా రాలేదు. తలుపు గొళ్ళెం పెట్టి వెనక్కొచ్చాడు. మహానైవేద్యం పెట్టారు. అందరూ భోజనాలు ప్రారంభించబోతూ ఉండగా
ఎవరో వస్తున్నట్టున్నారు. అయ్యా ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను.
నమస్కారం, నా పేరు అలీ అహ్మద్, ఇతని పేరు ఇస్మజాఫర్.
ఓహో
క్షమించాలి, భోజన సమయంలో వచ్చినట్టున్నాం.
మీరు భోజన స్థలం విడిచిపెట్టి మా వద్దకు పరిగెత్తుకు వచ్చినట్లున్నారు.
పర్వాలేదు, చెప్పండి.
ముందు వస్తువు తీసుకోండి.
ఏమిటిది?
తర్వాత కలిసినప్పుడు దీని కథ అంతా తీరుబడిగా చెప్తాను.
మీరు వెళ్ళండి, వారు మీ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు.
హేమాడ్ పంత్ కాగితం విప్పి చూడగానే శరీరం ఒక్కసారిగా గగురు పడిచింది. కళ్ళ వెంట నీరు కారింది. పటంలోని బాబా పాదాలకు నమస్కరించి ఆ పటాన్ని బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థాలన్నీ వడ్డించి మిగతా వారందరినీ నిదానంగా భోజనం చేయమని ప్రార్థించాడు. పట్టణంలోని బాబా రూపురేఖలు చూసి అందరూ ఆనందించారు. 9 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజున ఆలీ మహమ్మద్ గారు హేమాడ్ పంత్ గారిని కలుసుకున్నారు.
నమస్కారం హేమాడ్ పంత్ గారు, గుర్తున్నానా?
రండి రండి. అలీ మహమ్మద్ గారు భలేవారే, బాబా చిత్రపటాన్ని కూడా ఇచ్చి వెళ్ళారు.
ఇప్పుడు ఆ విషయం చెప్పడానికే వచ్చాను.
చెప్పండి, ఆ సంశయాన్ని ఇంకా మనసులో ఉంచుకోలేను.
సాయిబాబా అంటే నాకు ప్రాణం అండి. అందుకే బాబా చిత్రపటాన్ని బొంబాయిలో కొని పటం కట్టించి బాంద్రాలో మా ఇంట్లో గోడకు తగిలించి పెట్టుకున్నాను. ఆ పటాన్ని మీకు ఇవ్వడానికి 3 మాసాల ముందనుకుంటాను. అనుకోకుండా నా కాలి మీద కురుపు లేచింది, శస్త్రచికిత్స కూడా జరిగింది. 3 మాసాలు మా బావమరిది నూర్ మహమ్మద్ ఇంట్లో పడి ఉన్నాను. ఈ 3 మాసాలు బాంద్రాలో మా ఇల్లు మూతపడింది. మా ఇంట్లో బాబా పటంతో పాటు సజీవంగా ఉన్న ముస్లిం బాబాల ఫోటోలు, ఇంకా కొన్ని యోగుల ఫోటోలు కూడా ఉండేవి. చాలా కాలం క్రితం అనుకోండి, అబ్దుల్ రహమాన్ బాబా గారి చిన్న పటాన్ని మహమ్మద్ హుసేన్ తారియా వద్ద సంపాదించి దాన్ని మా బావమరిది నూర్ మహమ్మద్కి ఇచ్చాను. అది దాదాపు 8 సంవత్సరాలు అతని టేబుల్ మీదనే ఉంది. ఆ చిన్న పటాన్ని సజీవ ప్రమాణమంత పెద్దది చేసి దాని ప్రతులను తన బంధువులకు పంచిపెట్టాడు. అందులో ఒకటి నాకు ఇచ్చాడు. బాంద్రాలో మా ఇంట్లో పెట్టాను. మా బావమరిది అబ్దుల్ రహమాన్ బాబా గారి శిష్యుడు. అబ్దుల్ రహమాన్ బాబా నిండు సభలో ఉండగా మా బావమరిది తన గురువు గారికి ఒక పటాన్ని ఇవ్వబోయాడు. అది చూసి ఆయన మండిపడి ఇంచుమించు కొట్టబోయినంత పని చేశాడు.
అదేమిటండి?
ఆయనకు విగ్రహారాధన అంటే ఇష్టం లేదు. వెంటనే ఆ పటాన్ని అపోలో బందరు తీసుకెళ్ళి ఒక పడవను అద్దెకు తీసుకుని సముద్రం మధ్యలో పటాన్ని ముంచి పారేశాడు. ఆ ఒక్క పటాన్నే కాదు, బంధువులకు పంపించిన పటాలన్నిటినీ కూడా వెనక్కు తెప్పించి బాంద్రా సముద్రంలో ముంచి పారేశాడు. నన్ను కూడా నా ఇంట్లో ఉన్న ఫోటోలను సముద్రంలో పారేయమని చెప్పాడు.
అదేమిటండి?
అట్లా చేయకపోతే నా వ్యాధి కుదరదని ఖచ్చితంగా చెప్పాడు. మరో మార్గం లేక ఇష్టం లేకపోయినా మా మేనేజర్ని పిలిపించి మా ఇంట్లో ఉన్న అన్ని ఫోటోలను తీసుకుని ఒక్కటి మిగల్చకుండా బాంద్రా సముద్రంలో పారేయమని చెప్పాను. 2 మాసాల తర్వాత నేను బాంద్రాలోని మా ఇంటికి వెళ్ళాను. నేను పెట్టిన సాయిబాబా పటం పెట్టింది పెట్టినట్టుగానే ఉంది. అదొక్కటి ఎట్లా మిగిలిపోయిందో ఈరోజు వరకు నాకు అది అంతూ చిక్కటం లేదు.
బాబా
వెంటనే బాబా పటాన్ని ఓ కాగితంలో చుట్టి లోపల దాచేశాను. మనసులో బాబాను వేడుకున్నాను. వేడుకోగానే నాకు మంచి ఆలోచన తట్టింది. వెంటనే వెళ్ళి మౌలానా ఇస్మజాఫర్ని కలిశాను. అతను ఈ పటాన్ని స్వీకరించే అర్హత మీకే ఉందని మీ పేరు చెప్పాడు.
కూర్చున్న చోటు నుంచి కదలకుండా బాబా ఎంత చమత్కారంగా పరిస్థితులను ఎక్కడికక్కడే చక్కబరుస్తూ వచ్చారో ఆశ్చర్యంగా ఉంది కదా.
దహనులో మామలతదారుగా ఉండే బీబీ దేవ్ గారు మతగ్రంథాలు ఎన్ని చదివినా అతనికి జ్ఞానేశ్వరి చదవాలని కోరికగా ఉండేది. జ్ఞానేశ్వరి చదవడం మొదలుపెట్టగానే అతనికి ఏవో చెడ్డ ఆలోచనలు రావడం మొదలుపెట్టాయి. దాంతో జ్ఞానేశ్వరి చదవడం మానేశాడు. బాబా నోటి నుండి జ్ఞానేశ్వరి చదవడం ప్రారంభించు అనే మాట వచ్చే వరకు ఆ పుస్తకం చదవకూడదని భీష్మించి కూర్చున్నాడు. 1914 ఫిబ్రవరి మాసంలో కుటుంబ సహితంగా సిరిడి వెళ్లాడు దేవుగారు. సిరిడిలో బాపూసాహెబ్ జోగు కనిపించి,
దేవుగారు ప్రతిరోజు జ్ఞానేశ్వరి చదువుతున్నారా?
నాకు చదవాలనే ఉంది జోగు గారు, కానీ ఎందుకో నాకు శక్తి చాలడం లేదు. ఒకవేళ బాబాగారు గనుక ఆజ్ఞాపిస్తే తప్పకుండా ప్రారంభిస్తాను.
అయితే ఓ పని చేయండి, ఆ పుస్తకం తెచ్చి బాబాకి ఇవ్వండి. వారు దానిని తాకి పవిత్రం చేసి తిరిగి ఇచ్చిన తర్వాత నిరాఘాటంగా చదవచ్చు.
అంతేగాని బాబాయే నాలోని కోరికను స్వయంగా తెలుసుకొని జ్ఞానేశ్వరిని చదువు అని ఆజ్ఞాపించవచ్చుగా.
అయ్యా దేవుగారు
అంతా బాబాదయ.
ఒకరోజు దేవుగారు బాబా దర్శనం చేసుకుని రూపాయి దక్షిణ చెల్లించారు. కానీ 20 రూపాయలు దక్షిణ కావాలి అన్నారు బాబా, కాదనకుండా చెల్లించాడు. ఆ రోజు రాత్రి బాలకరామను కలుసుకొని బాబా దగ్గర తను ఏ విధంగా అనుగ్రహాన్ని సంపాదించాడో చెప్పమని అడిగాడు. మరుసటి రోజు హారతి అయిన తర్వాత మాట్లాడుకోవచ్చు అని జవాబు చెప్పాడు బాలకరామ. మరుసటి రోజు బాబా దర్శనానికి వెళ్ళి బాబా దక్షిణ అడగ్గా 20 రూపాయలు మళ్లీ చెల్లించాడు దేవుగారు. మసీదు నిండా జనం ఉండడం మూలంగా వెళ్ళి ఓ మూల కూర్చున్నాడు దేవు. మధ్యాహ్న హారతి ముగిసింది. ఆ తర్వాత బాలక్రామ్ దేవుగారిని కలిసి తన వివరాలు చెప్పడానికి సిద్ధపడ్డాడు. కానీ బాబా దేవును తన దగ్గరగా వచ్చి కూర్చోమన్నాడు. ఆ విధంగానే చేశాడు దేవు.
ఎవరితో మాట్లాడుతున్నావు?
బాలక్రామ్తో మాట్లాడుతున్నాను బాబా.
ఏం మాట్లాడుతున్నావు?
మీ కీర్తిని గురించి చెబుతూ ఉంటే వింటున్నాను.
సరే, నాకు 25 రూపాయలు దక్షిణ కావాలి.
సంతోషంగా చెల్లిస్తాను. ఇదిగో బాబా 25 రూపాయలు.
నీవు నా వెంట ఒకసారి లోపలికి రా.
అట్లాగే వస్తాను బాబా.
ఆ నీవే, నాకు తెలియకుండా నా గుడ్డ పీలికలను దొంగిలించావు. ఎందుకు ఎందుకు?
గుడ్డ పీలికల వాటి గురించి నాకేమీ తెలియదు బాబా.
మాట్లాడకు, ఇక్కడ నీవు తప్ప ఇంకెవరూ లేరు. నీ ఒక్కడివే దొంగ
బాబా.
ముసలితనంతో తల పండిపోయి కూడా ఇక్కడ దొంగతనం చేయడానికి వచ్చావా? సిగ్గనిపించడం లేదు?
ఆ కోపంలో బాబా చేత తిట్లే కాదు సటగా దెబ్బలు కూడా తింటాడేమో అన్నంత అనుమానం కలిగింది. దాదాపు 1 గంట తర్వాత చల్లబడ్డాడు బాబా. దేవుగారిని వాడాకు వెళ్లమని ఆజ్ఞాపించారు. వాడాకు తిరిగి వెళుతున్న దేవుగారిని చూస్తూ బాలకరాము జోగుగారు,
బాలకరామ్, ఆ వస్తున్నది దేవుగారేనా?
అవును దేవుగారే. అయ్యా దేవుగారు అట్లా ఉన్నారేమిటి?
ఏం జరిగిందండి?
బాబాగారి చేత చేవాట్లు తిన్నాను. బాబాగారు నన్ను అంతగా తిట్టిన కారణమేమిటో నాకెంతవరకు బాధపడలేదు.
ఆశ్చర్యంగా ఉందే.
ఆనాటి సాయంకాలమే దేవుగారితో సహా అందర్నీ రమ్మని కబురు పెట్టాడు బాబా. మౌనంగా కూర్చున్న దేవుగారిని జాలిగా చూస్తూ బాబా,
నా మాటలు నిన్ను బాధ పెట్టాయి కదూ. నీవు దొంగతనం చేయబట్టే కదా నేను ఆ విధంగా పలుకోవలసి వచ్చింది. అది సరే, నాకు 12 రూపాయలు దక్షిణ కావాలి. ఇవ్వగలవా?
తప్పకుండా ఇస్తాను బాబా, 1 నిమిషం.
పాపం దేవుగారు, 12 రూపాయలు అప్పు చేసి దక్షిణ చెల్లించి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు బాబా,
అల్లా మాలిక్, ప్రతిరోజు జ్ఞానేశ్వరుని చదువు
బాబా.
పోయి వాడాలో కూర్చో. ప్రతినిత్యము కొంచెమైనా క్రమం తప్పకుండా చదువు. చదువుతున్నప్పుడు నీ దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పు.
అట్లాగే బాబా.
నేను నీకు జల్తారు సెల్లా ఇవ్వడానికి ఇక్కడ కూర్చొని ఉండగా ఇతరుల వద్దకు పోయి దొంగలించిది వేళ. నీకు దొంగతనానికి అలవాటు పడాలని ఉందా? ఆ పద్ధతి నాకిష్టం లేదు.
గ్రహించాను బాబా, అది పొరపాటే. చాటుమాటుగా విషయాలను సేకరించడం దొంగతనంతో సమానమే. నన్ను క్షమించండి బాబా. జ్ఞానేశ్వరుని చదువుటలో నాకు తోడ్పడండి బాబా.
అది 1914 ఏప్రిల్ 2 గురువారం ఉదయం దేవుగారికి బాబా స్వప్నంలో కనబడి పై అంతస్తులో కూర్చొని,
జ్ఞానేశ్వరి బోధపడుతోందా లేదా?
లేదు బాబా.
ఇంకా ఎప్పుడు తెలుసుకుంటావు?
నీ కృప కలగనిది. పారాయణ చేయడం కొంచెం కష్టంగానే ఉంది.
బాధపడకుండా ఉంది.
చదివేటప్పుడు నీవు తొందరపడుతున్నావు. ఏది నా సమక్షంలో చదువు.
ఏం చదవను బాబా.
అధ్యాత్మ.
వెళ్ళి పుస్తకం తీసుకొస్తాను బాబా.
కలలో కనిపించిన దృశ్యాన్ని పదే పదే తలుచుకుంటూ అంతులేని ఆనందంతో పొంగిపోయాడు దేవుడు. 1918 September 28 బాబాకు కొంచెం జ్వరం తగిలింది. 2-3 రోజుల్లో జ్వరం తగ్గుముఖం పట్టినా బాబా మాత్రం భోజనం పూర్తిగా మానేశారు. క్రమేపీ శరీరం బలహీనమైపోయింది. 17వ రోజు October 15 విజయదశమి మంగళవారం ఇటువంటి అశుభం రాబోతోందని బాబా ఒకమారు కాదు 2 మార్లు ముందుగా సూచించడం జరిగింది. 1916 విజయదశమి రోజున సాయంకాలం గ్రామంలోని వారందరూ సీమోల్లంఘనం చేసి తిరిగి వస్తున్నారు. బాబాకు హఠాత్తుగా కోపం వచ్చింది. ఆ కోపం చూసి ప్రతివారు గడగడ వణికిపోయారు. బాబా పిచ్చిగా అరుస్తూ,
గమనించండి, ఇప్పుడు బాగా గమనించండి, నేను హిందువునో మహమ్మదీయునో చెప్పండి, చెప్పండి.
చివరకు కుష్ఠురోగి భక్తుడు భాగోజీ సింధే ధైర్యం చేసి బాబా దగ్గరకు వెళ్ళి,
బాబా లంగోటి కట్టని బాబా, బాబా ఇదంతా ఏమిటి? ఈరోజు సీమోల్లంఘనం కదా బాబా.
అవును, ఈరోజు నా సీమోల్లంఘనం. ఈరోజే నా సీమోల్లంఘనం.
సటకాతో నేల మీద కొడుతూ, ఈరోజే నా సీమోల్లంఘనం అని గొంతు చించుకు అరిచినా అందులోని అంతరార్థాన్ని ఆ సమయంలో అక్కడున్న ఏ మేధావి గ్రహించలేకపోయాడు. కొంతకాలం తర్వాత రామచంద్ర పాటిల్ తీవ్రంగా జబ్బుపడ్డాడు. ఒకనాడు నడిరేయి సమయాన బాబా అతని దిండు వద్ద నించున్నాడు. బాబాను చూడగానే,
బాబా నీ ఝాసలోనే ఉన్నాను బాబా, నేను నా జీవితం మీద ఆశ వదులుకున్నాను, మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను బాబా, కనీసం నేనెప్పుడు చచ్చిపోతాను చెప్పండి బాబా.
నీవు ఆత్రపడవద్దు, నీ చావు చీటీ తీసివేశాను
బాబా,
త్వరలోనే కోలుకుంటావు, భయం లేదు. కానీ తాత్య గురించే ఆలోచిస్తున్నాను.
తాత్య గురించా?
అతనికి మిగిలిన ఆయుర్దాయం 2 సంవత్సరాలే
బాబా.
నీ మనసులోనే దాచుకో, ఎవరికీ తెలియనీయకు. తాత్యాకు అసలు తెలియకూడదో, తెలిస్తే భయపడతాడు.
బాబా ఆశీర్వాదం ఫలించింది. రామచంద్ర పాటిల్ పూర్తిగా కోలుకున్నాడు. కానీ తాత్యా విషయాన్ని మనసులో దాచుకోలేక మదనబడిపోతున్నాడు. ఈ రహస్యాన్ని తను ఒక్కడే ఇముడుచుకొని బాధపడలేక చివరకు ఒక్క బాలాశింపికి మాత్రం చెప్పి తన మనసును కొంత తేలికపరుచుకున్నాడు. కాలం అతి వేగంగా కదిలిపోయింది. బాబా మాటలు నెమ్మదిగా కార్యరూపం దాలుస్తున్నాయి. తాత్యా తీవ్రంగా జబ్బుపడ్డాడు. బాబా దర్శనానికి కూడా రాలేని పరిస్థితిలో ఉన్నాడు. బాబా మీద విశ్వాసంతో తాత్యా, శ్రీహరిపై విశ్వాసంతో బాబా ఇద్దరూ రోజులు లెక్కబెడుతున్నారు. బాబా స్థితి రోజు రోజుకి దిగజారిపోతోంది. బాలాశింపి, రామచంద్ర పాటిలు శరీరాలు ముచ్చెమటలు పోశాయి. తాత్యా మీద ఆశ ఇంచుమించుగా వదులుకున్నట్టే. మరోవైపు మసీదులో బాబా దగ్గర కొద్ది రోజులుగా వజయ్ అనే భక్తుడు రామవిజయం గ్రంథం పఠనం చేసి అలసిపోగా బాబా అతనికి సెలవిచ్చి పంపించేశాడు. బాబా నెమ్మదిగా ఆత్మానుసంధానంలో మునిగిపోయాడు. ఏ క్షణం ఏ విధంగా మారుతుందో చెప్పడం కష్టం. కానీ ఆశ్చర్యం, బాబా చైతన్యంలో ఉండి అందరికీ ధైర్యం చెబుతున్నాడు. కాకాసాహెబ్ దీక్షిత్, బూటీ వీరికి బాబాతో కలిసి మసీదులో భోజనం చేయడం అలవాటు. కానీ ఆ రోజు వారి వారి బసలకు పోయి భోజనం చేసిరమ్మని ఆజ్ఞాపించాడు బాబా. అక్కడున్న మిగతా వాళ్ళందరినీ కూడా వెళ్ళి రమ్మన్నాడు. దీక్షిత్, బూటీ తమ బసలకు బలవంతంగా వెళ్ళారు. లక్ష్మీబాయి సింధే, భాగోజీ సింధే, బయాజీ, లక్ష్మణ్, బాలాశింపి వెళ్ళలేక అక్కడే ఉండిపోయారు. శ్యామ దిగువ మెట్ల మీద దిగాలుగా కూర్చున్నాడు. ఇంతలో బాబా లక్ష్మీబాయి సింధేను దగ్గరగా పిలిచాడు. ఆమె తనకు చేసిన సేవలకు మరపురాని గుర్తుగా తన జేబులోంచి మొదట 5, తర్వాత 4, మొత్తం 9 రూపాయలు తీసి దానం చేశాడు. లక్ష్మీబాయి జిందే శ్రీమంతురాలు. కానీ బాబా తనకు చివరి సమయంలో ఇచ్చిన ఆ 9 రూపాయలను చూస్తూ ఆమె కంటిలో కన్నీరు తప్ప నోట మాట రాలేదు. ఆ 9 రూపాయలను తన ప్రాణం కంటే మిన్నగా దాచుకుంది. మధ్యాహ్న సమయం. సమయం 2:30 కొద్ది క్షణాలు మాత్రమే వ్యవధి మిగిలి ఉంది.
నాకు ఈ స్థలం బాగాలేదు. బూటీ కట్టిని రాతి మెడలోకి తీసుకొని పోండి.
నిమ్మంకర్ నీళ్లు తెచ్చి బాబా నోట్లో పోశాడు. మింగుడు పడక బయటకు వచ్చేశాయి నీళ్లు. అది చూసి నిమ్మంకర్ అంతవరకు బిగబట్టి ఉంచిన ఆఖరి శ్వాస ఆవిరైపోయింది. బాబా మనకిక లేడు అన్న వార్త వినగానే భోజన పళ్ళాలు వదిలేసి వెంటనే మసీదుకు పరుగులు తీశారు దీక్షిత్, బాబుసాహెబ్ బుటి. బాబా తన గద్దె మీద కాకుండా అటు నేల మీద కాకుండా బయాజీ అప్పాకోతే తొడ మీద వాలిపోయారు. వీధి పొడుగునా ఏడుస్తున్న వారు కొందరు, ఏడవడానికి శక్తి లేక తెలివి తప్పి దారిలోనే పడిపోయిన వారు మరికొందరు. గ్రామం పూర్తిగా అల్లకల్లోలం అయిపోయింది. చివరకు తన చావును కూడా చమత్కారంగా చిత్రంగా మార్చి వెళ్ళాడు బాబా. తన పేరు బదులు తాత్యా పేరు తెలిపాడు. తాత్యా తేరుకొని బాబా మరణించడం వారిలో వారు మరణాన్ని మార్చుకున్నట్లుగా భావించారు. చీకటి పడింది. ఆ పరిసర ప్రాంతాలన్నీ ఒక్కసారిగా మూగబోయాయి. ఒక్క బాబా నామం తప్ప మరో నాదానికి తావులేదు. తెల్లవారింది. 16వ తేదీ బుధవారం ప్రవేశించింది. ప్రపంచానికి వెలుగు వచ్చినా సిరిడీ ప్రజల గుండెల్లో అలుముకున్న చీకటి మాత్రం తొలగిపోలేదు. ప్రస్తుతం దాసుగణు మహారాజు సిరిడీలో లేడు. బాబాకు అత్యంత ప్రేమైన పండరీపుర క్షేత్రంలో ఉన్నాడు. 16వ తేదీ ఉదయం దాసుగణి మహారాజుకు బాబా స్వప్నంలో కనిపించి,
మసీదు కూలిపోయింది, వర్తకులు నన్ను చాలా చీకాకు పెట్టారు, కనుక ఆ స్థలమును విడిచిపెట్టాను. ఇది నీకు తెలియచేయటికే వచ్చాను. వెంటనే వెళ్ళు, నన్ను చాలినన్ని పూలతో కప్పు.
బాబా!
గురుగారు, షిరిడి నుంచి ఉత్తరం వచ్చింది.
అది బాబా, 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 బాబా మరికెక్కలేడు.
గురువుగారు,
బాబా, నేను ఎవరిని కీర్తించాలి? బాబా, ఎవరిని కీర్తించాలి? శిష్యులారా, పదండి, మనం వెంటనే సిరిడి వెళ్ళాలి.
పదండి మహారాజ్, పదండి మహారాజ్.
అదే 16వ తేదీ బుధవారం ఉదయం శ్యామా మేనమామ లక్ష్మణ్మామ జోషికి బాబా స్వప్నంలో కనిపించి లక్ష్మణ్మామను చెయ్యి పట్టి లాగుతూ,
లే, త్వరగా లే బాబుసాహెబ్ జోకు, నేను చనిపోయానని అనుకుంటున్నాడు, అందుచేత అతను రాడు. నీవు వెంటనే వెళ్ళి పూజ చేసి కాకడ హారతివ్వు, వెళ్ళు.
లక్ష్మణ్మామ జోషి బరువెక్కిన గుండెను నిబ్బరం చేసుకుని పూజా ద్రవ్యాలతో కూడిన పళ్ళ్యాన్ని పట్టుకొని కాకడ హారతి ఇవ్వడానికి బయలుదేరాడు. మసీదు దగ్గరున్న మౌల్వీలు అడ్డగించి,
రుక్జావు లక్ష్మణ్మామ, రుక్జావు, రుక్జావు లక్ష్మణ్మామ, ఏమి ఈ విపరీతం? ఇటువంటి అశుభ సమయంలో మీరు హారతి ఇవ్వటమా? మీరు వెళ్ళటానికి వీల్లేదు మామా. టైర్జావు, టైర్జావు మామా, నా మాట వినండి. మౌల్వీగా చెప్తున్నాను, బాబా సరిపోయారు మామా.
క్షమించాలి మౌలీజీ, అది అది మీ దృష్టిలో కావచ్చు, కానీ కానీ నా దృష్టిలో బాబా బతికే ఉన్నారు
మామా.
హారతి ఆగటానికి వీల్లేదు మౌలీజీ, ఆలస్యం అవుతుంది, అటు తప్పుకోండి.
లక్ష్మణ్ మామ,
మౌలీజీ, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, నన్ను వెళ్ళనివ్వండి.
లక్ష్మణ్ మామ, లక్ష్మణ్ మామ.
ఒక్క కాకడా హారతే కాదు, బాపూసాహెబ్ జోగ్ పూజాద్రవ్యాలతో వచ్చి మధ్యాహ్నహారతిని కూడా పూర్తి చేశాడు. బాబా లేని లోటును తట్టుకోలేకపోయాడు. దాసుగణు శిష్యబృందం మసీదు చేరుకున్నారు. వారు ఆ రోజంతా భగవన్నామస్మరణ చేస్తూ బాబా సమాధిని అలంకరించడానికి ఒక చక్కని పుష్పహారాన్ని స్వయంగా తయారు చేశారు. బాబా భౌతిక శరీరాన్ని చాలించి 24 గంటలు కూడా పూర్తి కాలేదు. అప్పుడే గ్రామంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. కొందరు మహమ్మదీయులు బాబా శరీరాన్ని 6 బయట సమాధి చేసి దానిపై గోరీ కట్టాలి అని పట్టుబట్టారు. ఈ అభిప్రాయాన్ని పూర్తిగా వ్యతిరేకించారు గ్రామ మునసబు రామచంద్ర పాటిల్.
ఆగండి ఆగండి, క్షమించాలి. తోటి మహమ్మదీయ సోదరుల అభిప్రాయాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. దయచేసి నా మాట వినండి, నేను చెప్పేది వినిపించుకోండి. నేను కుల మత భేదభావంతో మాట్లాడటం లేదు. బాబా గారి తుది పలుకులను గౌరవించడం మన ధర్మమని, బాబా చివరి కోరికను చెల్లించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని మనవి చేస్తున్నాను. కాబట్టి బాబా భౌతిక దేహాన్ని రాతివాడాలో సమాధి చేయడం ఖాయం. ఈ ఆలోచన సరైందని మనవి చేస్తూ, ఎవ్వరూ కాదనడానికి వీల్లేదని మరీ మనవి చేస్తున్నాను. రాతి మేడలో తవ్వకం ప్రారంభించండి.
అంతే, గ్రామంలోని ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఉభయపక్షాలు ఉద్రేకాలతో ఊగిపోయారు. ఈ వివాదం కొన్ని గంటల సేపు జరిగింది. మంగళవారం సాయంకాలం రెహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్, మరుసటి రోజు బుధవారం ఉదయం బొంబాయి నుండి అమీర్ భాయ్, కోపర్గాం నుండి మామలద్దారు అందరూ వచ్చారు. ప్రజలు భిన్న భిన్నాభిప్రాయాలతో ఉన్నట్టు వెల్లడైంది. ఈ సమస్యను ఎన్నికల ద్వారా తేల్చవలసిందిగా ఆదేశించారు కోపర్గాం మామలతదారు. వాడాలోనే బాబా శరీరాన్ని సమాధి చెయ్యాలి అన్న వాదనకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్తో సంప్రదించడం సబబుగా ఉంటుంది అని నిర్ణయం తీసుకున్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారు అహ్మద్నగర్ స్వయంగా వెళ్ళి జిల్లా కలెక్టర్తో మాట్లాడి రావడానికి సిద్ధపడ్డాడు. ఇంతలో ఈ కథ ఒక అనూహ్యమైన మలుపు తిరిగింది. మహమ్మదీయ సోదరుల మనస్సులలో బాబాయే దూరి వారికి ప్రేరణ కలిగించి రాజీ కుదిర్చాడనే చెప్పాలి. బుధవారం నాడు సాయంకాలం ఉభయవర్గాలు కలిసి బాబా శరీరాన్ని ఉత్సవంతో వాడాకు తీసుకువెళ్లారు. ఉపాసనీ బాబా బాలాసాహెబ్ భటే ఉత్తరక్రియలు జరిపారు. బాబా భౌతిక గాయం 36 గంటలు గడిచినా బిగుసుకుపోలేదు. కఫనీని చింపాల్సిన అవసరం లేకుండా అవలీలగా తొలగించారు. బాపూసాహెబ్ బూటి తృప్తి పొందిన మనస్సుతో 2 చేతులు జోడించి బాబా సమాధికి సాష్టాంగ నమస్కారం చేశాడు. రాతి మేడ ఒక దేవాలయంగా మారిపోయింది. ఆ దేవాలయంలో బాబాయే మురళీధరుడై నిలిచాడు. బాబా విషయంలో గతంలో జరిగిన మరో 2 బ్రహ్మాండమైన సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. అందులో ఒకటి, 1886 సంవత్సరంలో బాబా సీమోల్లంఘనం చేయడానికి ప్రయత్నించారు. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బస వ్యాధి నుండి బాధపడుతున్నారు.
మహాల్సా
బాబా, అసలే మీకు ఒంట్లో బాగాలేదు, రాత్రి పద్దాటిపోయింది.
నే చెప్పేది జాగ్రత్తగా విను మహాల్సా.
బాబా,
నా శరీరాన్ని 3 రోజుల వరకు కాపాడు.
బాబా, ఏమిటి బాబా మీరు చెప్పేది?
నేను తిరిగి వచ్చినట్లయితే సరే.
బాబా,
లేదు, నా శరీరాన్ని ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పాతి పెట్టి
బాబా
గుర్తుగా 2 జెండాలను పాతు.
బాబా 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 బాబా, ఉన్నట్టుండి ఎలా పడిపోయారేమిటి బాబా? అయ్యో, ఊపిరి కూడా నిలిచిపోయింది. బాబా బాబా.
ఈ విషాద వార్త వినగానే ఊళ్ళో వాళ్ళందరూ చేరి న్యాయ విచారణ జరిపించి బాబా చూపిన స్థలంలోనే సమాధి చేయడానికి నిశ్చయించుకున్నారు. కానీ బాబా శరీరాన్ని ఇవ్వడానికి నిరాకరించాడు మహల్సాపతి. శిరస్సు తన తొడపై ఉంచుకొని 3 రోజులు కాపాడుతూ కూర్చున్నాడు. 3వ రోజు తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలో కదలిక కనిపించింది. ఊపిరి ఆడడం మొదలైంది, కడుపు కదిలింది. బాబా కళ్ళు తెరిచి కాళ్ళు చేతులు సాగదీస్తూ లేచి కూర్చున్నాడు. 72 గంటల సమాధి అనంతరం బాబా మళ్ళీ మనలోకి వచ్చాడు. 2వ సంఘటన, ఇది బాబా భౌతిక శరీరాన్ని విడవడానికి 1 రోజు ముందే జరిగింది. బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు వచ్చి ఆ ఇటుకరాయిని ఎత్తి పట్టుకొని మసీదు శుభ్రం చేస్తున్నాడు. చేతనున్న ఇటుకరాయి కాస్త జారి కింద పడి 2 ముక్కలైంది. ఈ సంగతి బాబాకు తెలిసి చాలా కృంగిపోయాడు. ఆ ముక్కలైన ఇటుకరాయిని చూసి బాబా,
అల్లా మాలిక్, విరిగింది ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయం వల్లనే నేను ఆత్మానుసంధానం చేస్తూ ఉండేవాడిని. నా జీవితం మీద నాకు ఎంత ప్రేమ, దాని ఎందు నాకంత ప్రేమ. ఈరోజు అది నన్ను విడిచింది. అల్లా మాలిక్.
యోగులు ప్రజలతో కలిసి ఉన్నప్పుడే ప్రజల వలె నటిస్తారు, బాహ్యంగా నవ్వుతారు, ఆడతారు, పాడతారు, ఏడుస్తారు. కానీ లోపల వారు శుద్ధ చైతన్య స్వరూపులై వారి కర్తవ్యాన్ని, విధులను నడుపుతూనే ఉంటారు.
ఇది శ్రీ సాయి సచ్చరిత్ర ఆధ్యాత్మిక ప్రచార సమితి వారి సమర్పణ.